జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
ఆయన నాలుగు రకాల మనసుల్ని గురించి మాట్లాడుతున్నాడు. నాలుగు రకాల మట్టి. మంచి మట్టిని అర్థం చేసుకోవడం సులువు, అది గట్టిగా ఉండదు. అది ఇక్కడ కూర్చుని ఉన్న వ్యక్తి అంటే మ్యాన్ దృష్టి నుంచుతారు, అర్థం చేసుకుంటారు, కొన్ని నోట్స్ వ్రాసుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని అధ్యయనం చేస్తారు. వారి జీవితంలో వాస్తవంగా అయ్యేంత వరకు వాళ్ళకు పంట వస్తుంది. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, కొన్ని 30 ఎందుకు, కొన్ని 60 ఎందుకు, మరికొన్ని 100 ఎందుకు, నాకు తెలీదు. నేను దాన్ని ఇంకా తెలుసుకోలేదు. అయినా మీకు నేను ఒక మంచి క్లూని ఇస్తాను. దానికి బహుశా ఎంత విధేయతగా వారు ఉన్నారన్న దాంతో సంబంధం ఉందేమో. వాళ్ళు తమ జీవితాన్ని ఎలా జీవిస్తారనో, ఫలానా ఫలానా అయితే హే అసలు పంట అనేది లేని దానికంటే 30 వంతులు పంటను పొందుతాను, మీరు కాదా? అయితే మీతో చెప్పాలనుకునే మనస్సు బహుశా అత్యంతంగా తర్వాత మిగతా రెంటిని చెప్తాను. మొదటిది అంటే అక్కడ విత్తనము విసిరివేయబడింది, మట్టి మీద వెంటనే సాతాను వచ్చి విత్తిన దాన్ని దొంగిలించుకు వెళ్ళాడు. అది వేరుండో మొదలు పెట్టే ఛాన్స్ రాకముందే అతడు దొంగిలించాడు. అసలైతే అది గట్టి మనసు. మీకు తెలుసా, మీకు కఠిన హృదయం ఉండి అది ఉందని కూడా మీకు తెలియదని. కనుక మీకు గాని కఠిన హృదయం ఉంటే మీరు దేవుని వాక్యాన్ని పీల్చుకోలేరు, లేదంటే కనీసం దాని భాగాలైనా ఉంటాయి. ఇలా అనుకుందాం, ఉదాహరణకు ఏమిటంటే నాకు తెలీదు మీరు విషయాలను విన్నారా లేక చెడు అనుభవం ఉందా అని. బహుశా ఒక చర్చికి లేదా ఒక సంస్థకు మీరు డబ్బులు ఇచ్చారేమో, తర్వాత మీకు తెలిసింది అది దొంగిలించబడిందనో లేదా తప్పుగా యూజ్ చేశారనో, కనుక ఇప్పుడు మీకు వైఖరి వచ్చింది, నేను వీళ్ళకి నా డబ్బులు ఇవ్వను అని, నాకు నేను ఇవ్వనంతే. చూడండి, దాంతో గాయపడేది మీరే, మరెవరో కాదు. అందుకని ఎవరికైతే అటువంటి విషయాల్లో కఠిన హృదయం ఉంటుందో వాళ్ళు ఇవ్వడం మీద బోధన వినాలని అనుకోరు, చిరాగ్గా ఉంటుంది. ఇవ్వడం మీద బోధనను వింటే ప్రపంచంలో నేర్చుకోగలిగిన గొప్ప విషయాలు ఒకటి ఇచ్చేవారిగా ఎలా ఉండడం అన్నదే. చూడండి, నేను మీతో నిజాయితీగా ఉంటాను. ఎక్కువగా బోధకులు ఈనాడు ఇవ్వడం మీద బోధన చేయాలని అనుకోరు ప్రజలకున్న వైఖరి వలన. మూడు మారడాన్ని మీరు చూడగలరు ఇవ్వడం గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు. కఠిన హృదయం ఎలా అవుతుంది చూడండి, విషయాలు పూర్తి గుత్తి ఒకటి ఉంటుంది. అయితే ఒక లీగలిస్టిక్ నియమాలను పాటించేవాడు పరిసయ్యుడు. బాయ్, వాళ్ళకి కఠిన హృదయాలుంటాయి, వాళ్ళకి నియమాలు నిబంధనలన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరికి దయనివ్వరు. తీర్పు తీరుస్తారు, ప్రతిదానికి తీర్పు తీర్చడం వాళ్లే రైటు, ప్రపంచంలోని మిగతా అందరూ తప్పు. అపస్తుల కార్యములు 28:26-27, మీరు వినట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచట మట్టుకు చూతురు గాని కాన్నే కాన్రని ఈ ప్రజల వద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించిన వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయము క్రొవ్వియున్నది, కఠినంగా వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొనియున్నారు. అపస్తుల కార్యములు 28. గతంలో నాకోసారి కఠిన హృదయం ఉండేదే నా బాల్యంలో అనుభవించిన అబ్యూజ్ వలన. మీకు కఠిన హృదయం ఉన్నప్పుడు అందులో చేదుతనం ఉంటుంది, పగాద్వేషం ఉంటాయి, ఎంతో కష్ట సమయంగా ఉంటుంది, ప్రజలు మీకు చెప్పినా మీకు మంచి జీవితం ఉంటుందని కోపం వచ్చేలా చేస్తుంది, కోపంగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వారందరూ అలానే ఉండాలనుకుంటారు. నేను నిజంగా అంటే నాకు గుర్తుంది డేవ్ సంతోషం నా కోపాన్ని తెప్పించడం, ఎందుకంటే నా జీవితంలో అంత బాధ ఉంది. ఈ చిన్న చూడండి, మంచిగా ఉండే జీవితాలు ఉన్న వారిని చూసి ఒకలా అసూయ కలిగేది. మీకు తెలుసా, ఇప్పుడు మీరు నాకు సలహాని ఇస్తున్నారు, అయితే దేని గురించి మాట్లాడుతున్నారో ముందు మీకే తెలియదు. అది మనం బాగుపడటానికి సహాయం చేయదు. నేను ఒక మాట చెప్పనా, మీపై మీరు జాలి పడితే మీరు బాగవడానికి అది ఎన్నడూ సహాయపడదు. కమాన్, అది మళ్ళీ చెప్పమంటారా? మీకు అది ఎక్కువగా కావాలంటారా లేదా మీరు మీరు ఎవరికి కావాలి? చూడండి, మీపై మీరు జాలి పడ్డం అంటే టైం వేస్టే. అంటే అర్థం అలా అని కాదు, మీరు గాయపడుతున్నారంటే పట్టదని కాదు, కానీ నేను అక్కడికి వెళ్ళాను, చేశాను. ఎన్నో ఏళ్ళు నాపై నేను జాలి పడుతూ కూర్చుని ఉన్నాను. చివరికి దేవుడు అన్నాడు, నువ్వు జాలిగా ఉండవచ్చు లేదా శక్తివంతంగా, కానీ రెంట్లా ఉండలేవు, ఏదో ఎంచుకో. మీరు జాలిని వదిలేయండి, దేవుడు మీకు శక్తినిస్తాడు. బూడిదను వదిలేయండి, ప్రతిగా పూదండనిస్తాడు. ఆమేన్. కఠిన హృదయాలు, కఠిన హృదయం ఉన్నవారు త్వరగా తీర్పు తీరుస్తారు. దయచూపడానికి వాళ్ళు చాలా కష్టపడతారు, అలాగే క్షమించడం అన్నా వారికి కష్టమే. అందుకని వాక్యం నిజంగా వాళ్ళ మనసుల్లోనికి వెళ్ళలేదు. కఠిన హృదయాలు ఎవరంటే వాళ్ళు ముందుగానే ఐడియాలను ఉంచుకుంటారు. వాళ్ళు నమ్మే విషయాల వలన వాటిని ఎందుకు నమ్ముతారో కూడా తెలియదు. ప్రజలు టీవీలో క్రిస్టియన్ ప్రోగ్రామ్ని వెంటనే మార్చేస్తారు. ముందే వాళ్ళకు ఐడియా ఉంటుంది, అదంతా కేవలం చెత్తే అని. ఎప్ అదిగో బోధకుల్లో మరొకరు మీ డబ్బును దోచేయాలనుకుంటున్నారు. లేదా లేదా అవును, ఈ టెలివాంజలిస్టులు తెలుసా, వాళ్ళొక విధవరాలకి తన డబ్బునంతా వారికి పంపమని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ హాయిగా గొప్ప జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు దాని ఐడియా కూడా ఉండదు. లేదు, వాళ్ళకి అసలు ముందు ఒక ఐడియా కూడా ఉండదు నేను చేసే లాంటిది. ఏదైనా చేయడానికి ఏం చేయాల్సి వస్తుందో అది లేదు. నేను అది కరెక్ట్గా చేయను, అయితే అవును నేను తప్పులు చేస్తా, కానీ తెలుసా కనీసం ఏదైనా చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకో విషయం, ఏదైనా చేస్తున్న వారికి ఎవరైతే ఎక్కువగా తీర్పు తీరుస్తారో వారే ఏమి చేయకుండా ఉంటారు. కేవలం వాళ్ళు కూర్చొని చేసే వారికి తీర్పు తీర్చడం తప్ప. మీకు తెలిసే ఏలియా గొప్ప ప్రవక్త అని. కరువు కాలంలో అతడు ఒక వాగు వద్ద ఉన్నాడు. అతను అక్కడ అసాధారణంగా పోషించబడ్డాడు. ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు అతన్ని బీదరాలైన నిరాశలో ఉన్న ఆత్మహత్య చేసుకునేట్లున్న విధవరాలి వద్దకు పంపుతాడు. ఏలియా ఆమెతో ఏమన్నాడో తెలుసా, నాకు తినడానికి త్రాగడానికి ఏమైనా ఇవ్వమని అంటాడు. అందుకు ఆమె తొట్టులో పట్టాడు పిండియు, బుడ్డులో కొంచెం నూనె తప్ప వేరేమీ లేవు, అవి నాకు నా బిడ్డకు ఒకసారికి వస్తాయి, మేము చావకముందు వాటిని తింటామంది, తెలుసా? మీకు తెలుసా అంటే అది వాళ్ళకి టీవీలు లేవు, కానీ వాళ్ళకి గాని ఉండుంటే అతడు ఒక టెలివాంజలిస్ట్ అయ్యేవాడు. అతను ఆమెతో ఏమన్నాడో తెలుసా, ముందు నాకు అప్పం ఇవ్వు. ఇప్పుడైతే మీడియాలో ఎలా పాకిపోయేదో ఆశ్చర్యం వేస్తుంది. ఓ బాయ్, వాళ్ళు విన్న ఒకటి రెండు చెడు కథలను ఆధారంగా తీసుకుని అభిప్రాయం తెచ్చుకుని ఉంటారు. తెలుసా, నిజాయితీ లేని వారు కొందరు ఉంటారు. అయితే బాయ్, అందరిని గురించి ద్వేషించే వైఖరిని తెచ్చుకోకండి, ఎందుకంటే కొంచెం మంది ఏదో తప్పు చేసినందున. కొంతమందికి కఠిన హృదయం ఉంటుంది, ఎందుకంటే చర్చనే ట్రై చేశారు, దేవుని ట్రై చేశామనుకుంటూ. వాళ్ళు అనుకోకుండా తప్పు చర్చికి వెళ్తారు. వాళ్ళు స్నేహంగా ఉండరు లేదా తీర్పు తీర్చేవారు అవుతారు. అందుకని ప్రతిదానికి వ్యతిరేకంగా కఠిన హృదయాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక నిమిషం ఈనాటి మన ప్రపంచపు స్థితిని గురించి మాట్లాడుతాను. తెలుసా, బైబిల్ చెప్తుంది అంత్య దినముల్లో మోసం ఏ స్థితికి చేరుకుంటుంది అంటే, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరు తప్పించుకొనడు, ఏర్పరచ బండవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రతిరోజు మనం ప్రార్థించాలి మోసపోకుండా ఉండాలి అని. మీరు దానికి పైన ఉన్నారని అనుకోకండి, మీకు అది జరగదని అనుకోకండి. మోసపోవడం అంటే అబద్ధాన్ని నమ్మడం. నేను చెప్పగలను, మనలోని ప్రతి ఒక్కరూ నాతో సహా బహుశా ఇప్పటికీ మన జీవితంలో ఏదో ఒక రకమైన అబద్ధం ఉంది ఇప్పటికీ నమ్ముతుంది. దేవుడు మనం పొందాలనుకున్న దాన్ని, అపవాదాన్ని దొంగిలించడానికి యూజ్ చేసేది మనం ఆ అబద్ధాన్ని త్రిప్పివేయగలిగే ఒకే ఒక మార్గం సత్యాన్ని తెలుసుకోవడంతోనే. ఈనాడు మన సమాజంలో ఒక కనికరమైన కార్యక్రమం ప్రబలంగా ఉంది. అది పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేస్తుంది, క్రైస్తవులను కూడా. మానవత్వం అనేది సింపుల్గా మానవ ఆసక్తులు లేదా విలువలపైన కేంద్రీకృతమై ఉంది. నేను అలా నేను దాన్ని చెప్తాను, సహజంగా నేను చెప్పాలనుకున్నది చెప్తాను. కనుక చూడండి, చాలామంది క్రైస్తవులు ఎంతో స్వార్థపరులు. వాళ్ళ ప్రార్థనలన్నీ స్వార్థమైనవే. దేనికి వాలంటీర్ చేయాలనుకోరు. వాళ్ళు కదిలే ప్రతి కదలకు డబ్బులు కావాలంటారు. ఒక అవిశ్వాసి స్వయం కేంద్రితమై ఉండడం మంచిది కాదు, కానీ మన విషయంలో అలా కాకూడదు. అది అసాధారణమైన దాన్ని తిరస్కరించే ఫిలాసఫీ అది, లేదా దేవుణ్ణి. అది వారి గౌరవంపై, విలువ, స్వయం గుర్తింపు, సామర్థ్యతపై వివేచన ద్వారా ఒత్తిడిని తెస్తుంది. మ్యాన్, ఎప్పుడైనా నేను నా జీవితంలో సమస్యలో పడ్డానా వివేచించడం ద్వారా? ఊ లేదా సింపుల్గా మానవత్వ భావం కలవాడు దేవుణ్ణి తీసివేయాలంటాడా? ఈనాడు మన సమాజంలో జరుగుతుంది అదే. వాళ్ళు గవర్నమెంట్కు సంబంధించిన ప్రతిదాని నుంచి దేవుణ్ణి తీసివేయడానికి ట్రై చేస్తున్నారు. మన స్కూల్స్ నుంచి తెలుసా, మన భవిష్యత్తు మన పిల్లలే అని. వాళ్ళు దేవుణ్ణి వారి నుంచి పూర్తిగా తీసివేయడంలో విజయవంతులైతే అసలు ఈ ప్రపంచం 50 ఏళ్ల తరువాత ఎలా కనిపిస్తుంది? అంటే ఈనాడు మనం మన సమాజంలో అలసట కలిగించే చోట ఉన్నాము. మానవత్వ భావం కలవారు లెక్క అప్పగించాలనుకోరు. చెప్పేది వినండి, వాళ్ళు ఫీల్ అయిందే చేయాలనుకుంటారు. వాళ్ళు ఫీల్ కంది ఏమాత్రం చేయాలని అనుకోరు. వాళ్ళ క్రమశిక్షణ కొదువుకు వేరెవరో వెల చెల్లించాలంటారు. అలాంటి వారు స్వయం కేంద్రితులు. వాళ్ళకి వెంటనే సంతోషం కావాలి, దాన్ని పొందే అర్హత వారికి ఉందనుకుంటారు. ఏ లెక్క ఇవ్వకుండా తమ జీవితాలను తామే నడిపించుకోవాలంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మడానికి తిరస్కరించే ముఖ్య కారణం దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మితే అప్పుడు వాళ్ళు ఆయన మార్గాలను అనుసరించాలి, ఆజ్ఞలను నిజం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలి అంటారు. మనం ఈ ఇజమ్స్ అన్నిటిని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ విస్తరించడంతో ఆరంభిద్దాం. ప్రజలు దుఃఖంగా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అంటే మీరు ఒక ఏ పంట కోతి లాంటి జంతువు నుంచి వచ్చారంటే నమ్ముతారా? లేక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అందరినీ ప్రేమించే దేవుడు తన స్వహస్తాలతో ఒక సంకల్పం కొరకు సృష్టించాడంటే నమ్ముతారా? నన్ను క్షమించండి, నేను ఎప్పుడూ పరిణామవాదులు కోపం తెప్పిస్తాయి ఇలా అన్నప్పుడు అయితే మీకు కోపం తెప్పించడం లేదు. అన్ని విస్తరిస్తాయి, మారుతాయి, కానీ అది దేవుడు చేయడంతో. దేవుణ్ణి విషయాల నుంచి ఎందుకు తీసివేయాలో అర్థం కాదు. ఈ మధ్యన ఒక నీచ షోను చూశాను, అది గలాపాగోస్ ద్వీపం. మీరు కానీ ఆ విధంగా చెప్తే మీకు తెలుసు, అక్కడే డార్విన్కి తన అసలు ఐడియా వచ్చింది పరిణామవాదాన్ని గురించి. ముందుగా ఆయనకు అర్థం కాని వాటిని చూశారు. చూడండి, మీరు కానీ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే ఏమవుతుంది? రహస్యానికి స్వాగతం. ఎందుకంటే అక్కడ మీకు అర్థం కాని ఎన్నో విషయాలు ఉంటాయి. అవి మీకు చిరాకును కలిగించడానికి బదులుగా మీరు ఇలా అనాలంటే వావ్. కనుక ఏదేమైనా వాళ్ళు ఈ ద్వీపం మీద ఈ ప్రత్యేకమైన చెట్టు ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి ట్రై చేశారు. అది అక్కడ ఉండవలసింది కాదు కనుక అందుకని వాళ్ళు కఠిన పరీక్ష నుంచి వెళ్లారు. ఎలా సముద్రంకు అవతల ప్రపంచానికి అవతలి భాగంలో గాలి ఈ విత్తనాలను సముద్రం మీద నుంచి ఎగరవేసుకుని రాగలిగిందో అవి ఈ ద్వీపం మీద పడ్డాయి. మిలియన్ల ఏళ్ల క్రితం నేను ఎలా అంటే, మీరు నాకు తలనొప్పినిస్తున్నారు, మనం ఇలా ఎందుకనలేము, దేవుడు దాన్ని అక్కడ ఉంచాడు. అంటే కమోన్ ఏజ్ చెప్పాడు, నాతో గాని ఉండాలంటే మీరు చిన్న బిడ్డలా అవ్వండి. దాని అర్థం నేను నమ్ముతాను, ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. మనం స్కూల్లో ఆ చిన్న పిల్లలా ఉందాం, టీచర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తుంటే దేవుడు ఐగుప్తీయుల సైన్యాన్ని ఎలా ఎర్ర సముద్రంలో ముంచివేశాడో, అది ఎందుకంటే 6 ఇంచుల లోతే ఉన్నా, ఇలా అన్న చిన్నపిల్ల అందా, వావ్ ఆశ్చర్యం, దేవుడు వాళ్ళని 6 ఇంచుల నీళ్ళలో ముంచేశాడా. చూడండి, మీరు కానీ చిన్న బిడ్డలా నమ్మితే ప్రతిదీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఒక థియరీ అంటే ఏమిటో చెప్తాను. ఒక థియరీని వివరిస్తే వేర్వేరు ఆధారాలతో తీసుకున్న దాని నుంచి అది ఒక గెస్ లేదా ఒక ఆలోచన, ఒక ఐడియా. నాకు ఇది ఇష్టం, అది ఒక క్రియాక్రమాన్ని న్యాయపరచడానికి యూజ్ చేసే ఒక ఐడియా. వేరుగా చెప్పాలంటే నేను ఇది చేయాలి కనుక నేను ఒక థియరీతో వస్తాను, అది చేయడానికి నాకు సరిగ్గా అనిపించింది దాంతో. అందుకనే మనకు ఏమైనా ఉండాలి, ఏదో ఒకటి, ఒక సత్యం. కనుక ఈనాటి ప్రపంచం అంటుంది నిజమైన సత్యం లేదు అని. నేనది నమ్మను, దేవుని వాక్యం అసలైన సత్యమని నమ్ముతాను. ఏదైనా ఎలా సత్యం కాగలదు ఒకవేళ మనందరం మన సొంతదాన్ని చేసేస్తుంటే? ప్రపంచం కన్ఫ్యూజ్ అవుతుందంటే ఆశ్చర్యం లేదు. మై గాష్, వాళ్ళకి ఎక్స్పర్ట్లు అందరూ ఉన్నారు, నాకు అది ఇష్టం. ఎక్స్పర్ట్లు మీకు తెలుసా ఏమిటో? వాళ్ళకు తెలిసిన దానికంటే ఎక్కువ మీకు తెలుసు. ఓ చెప్పాలంటే ఒక ఫిలాసఫర్ అంటే ఏమిటో తెలుసా? ఆలోచించేవాడు. అయితే హే, నాకు అది అర్థమైపోయింది అంటే నేను ఒక చీఫ్ ఫిలాసఫర్ని. గాయపడ్డం వల్ల మనసు కఠినం అవుతుంది, ఆ బాధను దేవుణ్ణి స్వస్థపచ్చనివ్వకపోవడం, అది లోకపు ఎక్కువ ఐడియాలను పొందడం వల్ల అలా కాగలదు. ప్రత్యేకంగా ఒకరికి దేవుని వాక్యం అనేదే లేకుంటే వాళ్ళు విన్నదాన్ని సమతుల్యం చేసుకోవడానికి. టీవీని చూసే ప్రజలపై జాలి వేస్తుంది, వారికి దేవుని వాక్యం తెలీదు. అంటే ఒకవేళ టీవీ సెట్ మీకు విద్యని ఇస్తుంటే మీరు పెద్ద సమస్యలో ఉన్నట్లే. నేను టీవీని చూస్తానైతే అది ఆటోమేటిక్, అబద్ధం ఏమిటో నాకు తెలుసు, నిజం ఏమిటో, ఏది రైటో తెలుసు, అలాగే ఏది తప్పు. ఎక్కువగా న్యూస్ చూడడం వల్ల కూడా మనసు కఠినం అవ్వగలదు. మీకు విషయం చెప్తాను, వార్తల్లోనే ప్రతిదీ చెడే. అయితే నా వైపు చూడండి, ఈ లోకంలో మరెన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి, చెడు వాటి కంటే, వాటిని గురించి మనం అసలు వినము. కమాన్, మీకు కఠిన మనస్సునివ్వగల మరొకటి ఏమిటంటే మీకు మీరు కోపంగా ఉండడం. ప్లీజ్ 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 ప్రజల మీద కోపంతో ఉండకండి. దేవుడు చేయమన్నది చేయండి, క్షమించండి, వెంటనే క్షమించండి, అది ఎక్కువగా. జీవితాన్ని పగ ద్వేషం కోపాలతో జీవించడానికి తిరస్కరించండి. చాలా మన్ను లేని రాతి నేల నిజమైన లోతు లేని విశ్వాసుల్లాంటిది. తెలుసా, వాళ్ళు దాన్ని బైబిల్లో క్రింద గీత గీశారు, కానీ అక్కడ వాళ్ళ జీవితంలో వేరు లేవు. వాళ్ళు అసలు వాళ్లకు సమస్య రానంత వరకు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని తెలీదు, తర్వాత తమను ప్రేమిస్తున్నాడని ఆశ్చర్యపోతారు. దేవుని ప్రేమలో వేరు నాటబడి ఉన్నప్పుడు ఏం జరిగినా సరే ఎన్నడూ ఇలా అనరు, దేవా నన్ను ప్రేమించడం లేదా. మనం నమ్మిన దానిలో వేరుని నాటబడి ఉండాలి అంటే కాదు, నేను నమ్ముతాను, ఏ అపవాది నా నుంచి దాన్ని తీసివేయలేడు. ఆమేన్. పైపైన ఉండే క్రైస్తవుడు ఫీల్ అవుతున్నట్లు జీవిస్తాడు, ఏం చూస్తాడో ఏం ఆలోచిస్తాడో. తర్వాత ముళ్ళ పొదలో పడిన విత్తనం, అది ఓ నాలుగు భాగాల సిరీస్ అవుతుంది. కనుక అది ముందుగా చింతనంతటిని చెప్తుంది. వీరు వాక్యం విందురు కాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మీరే నిర్ణయించుకోవాలి ఒకవేళ మీరు లోకంలో ఉండాలనుకుంటారా లేదా రాజ్యంలోనా అని. మీరు లోకంలో ఉండవచ్చునా, అయితే దాన్ని మీ లోపల ఉండనివ్వకూడదు. ఆమె నిజం చెప్పాలంటే దేవుడు లోకంలో ఉండాలంటాడు, అయితే మనం యేసు ప్రవర్తించినట్లు ప్రవర్తించాలంటాడు. అప్పుడు లోకానికి మనం వెలుగులా ఉంటే వాళ్ళు మారగలరు. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి, అయితే చెప్పడానికి టైం లేదు. దృష్టిని మరల్చేవి అవును బోధిస్తాను. రోజుకి 25 సార్లు మీ ఫోన్ బీప్స్కి మోగడాలతోనూ మీ దృష్టి మరల్చుకోవచ్చును. వినండి, నాకు నచ్చదు నేను వ్రాసేప్పుడు నేను ఎవరికి కనిపించని చోటును వెతుక్కుని కూర్చుంటాను. లేదా చూడండి, ముందుగానే చెప్పేస్తా, చూడండి నేను వ్రాసుకోబోతున్నా, కనుక గదిలోనికి వస్తే నాతో మాట్లాడకండి అని. దానికి కారణం నేను వ్రాస్తున్నప్పుడు అంటే అందులో నిమగ్నమైపోతాను, ఒకలా దాన్ని జీవిస్తున్నట్లే. అప్పుడే ఎవరైనా వచ్చి అనవసరమైనది ఏదైనా అడిగితే నన్ను అడగవలసిన పని లేకున్నా అప్పుడు నేను వ్రాసే చోటుకి తిరిగి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అయితే వినండి, ఎక్స్పర్ట్లు చెప్తారు ఏమనంటే, నిజంగా దేని మీదనైనా దృష్టి నుంచితే మీరు పూర్తిగా మీ ఫోకస్ని పోగొట్టుకుంటారు. ఎక్స్పర్ట్లు చెప్పడం తిరిగి ఫోకస్ నుంచడానికి 23 నిమిషాల 15 సెకండ్లు పడుతుందట. మంచి మన్నుగా ఉండండి, వాక్యం మీ మనసులో నాటబడేలా. మనకు మనం మరొక పుస్తకాన్ని చదువుతున్నాము అని గర్వంగా ఫీల్ అవ్వడానికైతే చదవడం మానివేద్దాం. అంటే ఫాస్ట్గా చదవగలిగితే, చదివిన దాన్ని జీర్ణించుకోగలిగితే, గుర్తుంచుకోగలిగితే అప్పుడు చదవండి. అయితే చాలామంది అలా కాదు. మీకు తెలుసా, అది ఒకలా పై పైన చిలకడం లాంటిది. ఈ స్టడీ బుక్స్లో లేదా అనుకుందాం అంటే కొలసులో నాకు ఒకటి బహుశా 100 రిఫరెన్స్లు ఉండవచ్చును. అంటే ఒక స్టేట్మెంట్లా చేస్తా, తర్వాత 2-3 వచనాలను వాటికి ఆధారంగా ఇవ్వవచ్చును. అయితే వాటిని వ్రాసుకోను, ఎందుకంటే నాకు చోటు ఉండదు. అది ఒకలా క్రిస్టియన్ రచయితలకు వాక్యంతో ఏం చెప్తున్నామన్న దానికి ఆధారం కావాలి కనుక రిఫరెన్స్లను ఇస్తాం. అయితే ప్రతిదీ ప్రింట్ చేయము. తెలుసా, ఎవరు వాటిని ఎన్నడూ చూడరు. మేము ఓ మంచిది, ఓ అద్భుతం. అయితే ఇక్కడ సలహానిస్తున్నాను ఏమనంటే, ప్రజలు కేవలం వాళ్ళు సమయాన్ని తీసుకుని వారిని ముట్టుకున్నట్లు అనిపించిన దేన్నైనా చూచినప్పుడు వాళ్ళకు అది కావాలి, అప్పుడు వాళ్ళు అక్కడ ఆగి వాళ్లకు అవసరమైనంత సమయం అక్కడ వెచ్చిస్తారు. అయితే ఇంకా మీ బైబిల్ని తీసి అందులోని ప్రతి రిఫరెన్స్ని చూడండి, చదవండి. మీరు కానీ అలా చేస్తే మీరు ఈ స్టడీ బుక్స్ చివరికి వచ్చేప్పటికీ మీకు ఎఫ్సిఎల్కు తెలుస్తుంది, కొలసా గ్రంథం తెలుస్తుంది, మీకు కొంత ప్రకటన వస్తుంది. అయితే దానికి మీకు కొంచెం ప్రయత్నం కావాల్సి వస్తుంది. ఓ చెడు మాట. ముగించే ముందు ఈ వచనాన్ని చూద్దాం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. అందరం చెప్తాం దేవుని నుంచి వినడం ఎంత ఇష్టమని, కానీ అందరూ వినడానికి సిద్ధంగా లేరు. తెలుసా, బైబిల్ చెప్తుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకు నట్టి కొలతనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఈనాటి బోధన విత్తువాని ఉపమానం నుంచి తీసుకోబడింది. ఇదెంతో ముఖ్యమైన ఉపమానం. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆరంభించి రోజు దానికే సమయాన్ని పెట్టుబడిగా పెట్టమని. Thank you.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.